మార్కు 10. యేసు ఆ ప్రాంతాన్ని వదిలి యూదయ ప్రాంతానికి వెళ్ళాడు. అక్కడి నుండి యొర్దాను నది అవతల వైపునున్న ప్రాంతానికి వెళ్ళాడు. మళ్ళీ ప్రజల గుంపులు ఆయన దగ్గరకు వచ్చాయి. యేసు ఎప్పటిలాగే వాళ్లకు బోధించాడు. కొందరు పరిసయ్యులు ఆయన్ని పరీక్షించాలని అనుకుని వచ్చి,
ఒక మనిషి తన భార్యకు విడాకులివ్వటం న్యాయసమ్మతమేనా
అని అడిగారు. యేసు,
మోషే మీకు ఏమని ఆజ్ఞాపించాడు
అని అడిగాడు. వాళ్ళు,
విడాకుల పత్రం వ్రాసి భార్యను పంపివేయటానికి మోషే అనుమతిచ్చాడు
అని అన్నారు. యేసు,
మీరు దేవునికి లోబడని వారు కనుక మోషే అలా వ్రాశాడు. కాని దేవుడు తన సృష్టి ప్రారంభించినప్పుడు ఆడ మగ అనే జాతుల్ని సృష్టించాడు. అందువల్లే పురుషుడు తన తల్లిదండ్రుల్ని వదలి తన భార్యతో కలిసి జీవిస్తున్నాడు. వాళ్ళిద్దరూ ఐక్యమై ఒకే దేహంగా మారిపోతారు. అందువల్ల వాళ్ళు ఇద్దరవలే కాకుండా ఒకరిలా జీవిస్తారు. కనుక దేవుడు ఐక్యం చేసిన వాళ్లను ఏ మానవుడు వేరు చేయకూడదు
అని అన్నాడు. అంతా ఇంట్లోకి వచ్చాక శిష్యులు యేసును ఈ విషయాన్ని గురించి విశదంగా చెప్పమని కోరారు. యేసు ఇలాగన్నాడు,
తన భార్యకు విడాకులిచ్చి మరొక స్త్రీని వివాహం చేసుకున్నవాడు తన భార్యకు వ్యతిరేకంగా వ్యభిచరించినవాడవుతాడు. అదేవిధంగా తన భర్తకు విడాకులిచ్చి మరొక పురుషుని వివాహం చేసుకున్న స్త్రీ వ్యభిచారిణిగా పరిగణింపబడుతుంది.
యేసు తాకాలని ప్రజలు చిన్నపిల్లల్ని పిలుచుకుని వస్తూ ఉంటే శిష్యులు వాళ్లని గద్దించారు. ఇది చూసి యేసుకు మనసులో బాధ కలిగింది. ఆయన వాళ్లతో,
చిన్నపిల్లల్ని నా దగ్గరకు రానివ్వండి, వాళ్లను ఆపకండి. దేవుని రాజ్యం చిన్నపిల్లల్లాంటి వారిది. ఇది నిజం. చిన్నపిల్లవాని వలె దేవుని రాజ్యాన్ని స్వీకరించనివాడు ఆ రాజ్యంలోకి ప్రవేశించలేడు
అని అన్నాడు. ఆయన ఆ చిన్నపిల్లల్ని దగ్గరకు పిలిచి వాళ్లపై తన చేతులుంచి ఆశీర్వదించాడు. యేసు బయలుదేరుతుండగా ఒక మనిషి పరిగెత్తుకుంటూ ఆయన దగ్గరకు వచ్చి ఆయన ముందు మోకరిల్లి,
మంచి బోధకుడా, నేను నిత్య జీవం పొందాలంటే ఏమి చెయ్యాలి
అని అడిగాడు. యేసు,
నేను మంచివాణ్ణి అని ఎందుకు అంటున్నావు? దేవుడు తప్ప ఎవరూ మంచివారు కారు. మోషే ఆజ్ఞలు నీకు తెలుసుగదా. హత్య చేయరాదు, వ్యభిచారం చేయరాదు, దొంగతనమూ చెయ్యరాదు, దొంగ సాక్ష్యం చెప్పరాదు, మోసం చేయరాదు, నీ తల్లిదండ్రుల్ని గౌరవించు
అని అన్నాడు. అతడు,
అయ్యా, నా చిన్నతనము నుండి నేను వీటిని పాటిస్తున్నాను
అని అన్నాడు. యేసు అతని వైపు చూశాడు. అతనిపై యేసుకు అభిమానం కలిగింది. అతనితో,
నీవు ఇంకొకటి చెయ్యాలి. వెళ్ళి నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్లకివ్వు. అప్పుడు నీకు పరలోకంలో సంపద లభిస్తుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు
అని అన్నాడు. ఇది విన్నాక ఆ వచ్చిన వ్యక్తి ముఖం చిన్నబోయింది. అతని దగ్గర చాలా ధనముండటం వల్ల దుఃఖంతో అక్కడి నుండి వెళ్ళిపోయాడు. యేసు చుట్టూ చూసి తన శిష్యులతో,
ధనమున్నవాడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం చాలా కష్టం
అని అన్నాడు. శిష్యులు ఆయన మాటలకు ఆశ్చర్యపోయారు. యేసు మళ్ళీ,
శిష్యులారా, దేవుని రాజ్యంలో ప్రవేశించటం ఎంతో కష్టం. ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం కన్నా ఒంటె సూదిరంధ్రం ద్వారా వెళ్లటం సులభం
అని అన్నాడు. ఇది విని శిష్యులు ఇంకా ఎక్కువ ఆశ్చర్యపడ్డారు. అలాగైతే
ఎవరికి రక్షణ లభిస్తుంది
అంటూ పరస్పరం మాట్లాడుకున్నారు. యేసు వాళ్లవైపు చూసి,
మానవునికి ఇది అసాధ్యమైన పని కాని దేవునికి అన్నీ సాధ్యమే
అని అన్నాడు. పేతురు ఆయనతో,
మిమ్మల్ని అనుసరించాలని మేము అన్నీ వదిలివేశాము
అని అన్నాడు యేసు.
ఇది నిజం. నాకోసం, సువార్త కోసం తన ఇంటిని కాని, సోదరులను కాని, అక్క చెల్లెండ్లను కాని, తల్లిని కాని, తండ్రిని కాని, సంతానాన్ని కాని, పొలాల్ని కాని విడిచినవాడు ఈ తరంలోనే 100 రెట్లు ఇళ్లను, సోదరులను, అక్క చెల్లెండ్లను, తల్లుల్ని, సంతానాన్ని, పొలాల్ని పొందుతాడు. వీటితో పాటు హింసల్ని కూడా పొందుతాడు. రానున్న లోకంలో నిత్య జీవం పొందుతాడు. కాని ముందున్నవాళ్లు చివరివాళ్లే, చివర ఉన్నవాళ్లు ముందుకు వెళ్తారు
అని అన్నాడు. యేసు ఆయనతో ఉన్నవాళ్లు అంతా యెరూషలేము వెళ్లటానికి బయలుదేరారు. యేసు అందరికన్నా ముందు నడుస్తూ ఉన్నాడు. ఆయన శిష్యులు దిగులుతో నడుస్తూ ఉన్నారు. యేసును అనుసరిస్తున్న ఇతరులు భయపడుతూ నడుస్తూ ఉన్నారు. యేసు మళ్లీ తన శిష్యులను ప్రక్కకు పిలిచి తనకు జరగనున్న వాటిని గురించి వాళ్లకు చెప్పాడు. ఆయన,
వినండి, మనం యెరూషలేము దాకా వెళ్తున్నాము. అక్కడ మనిషి కుమారునికి ద్రోహం జరుగుతుంది. ఆయన ప్రధాన యాజకులకు, శాస్త్రులకు అప్పగింపబడతాడు. వాళ్లాయనకు మరణశిక్ష విధించి యూదులు కానివాళ్లకు అప్పగిస్తారు. యూదులు కానివాళ్లు ఆయన్ని హేళన చేసి ఆయన మీద ఉమ్మివేస్తారు. ఆయన్ని కొరడా దెబ్బలు కొడతారు. ఆ తర్వాత చంపివేస్తారు. 3 రోజులు తర్వాత ఆయన బ్రతికి వస్తాడు
అని అన్నాడు. జెబెదయ్యి కుమారులు యాకోబు మరియు యోహానులు ఆయన దగ్గరకు వచ్చారు. వాళ్ళు,
బోధకుడా, మేము అడిగింది చేయమని కోరుతున్నాము
అని అన్నారు.
ఏమి చేయమంటారు
అని యేసు అడిగాడు. వాళ్ళు,
మీరు మహిమను పొందినప్పుడు మాలో ఒకరిని మీ కుడిచేతివైపు, మరొకరిని మీ ఎడమచేతివైపు కూర్చొనివ్వండి
అని అడిగారు. యేసు,
మీరేమి అడుగుతున్నారో మీకు తెలియదు. నేను త్రాగిన దాన్ని మీరు త్రాగగలరా? నేను పొందిన బాప్తీస్మము మీరు పొందగలరా
అని అడిగాడు.
పొందగలము
అని వాళ్లు సమాధానం చెప్పారు. యేసు వాళ్లతో,
నేను త్రాగిన దాన్ని మీరు త్రాగుదురు, నేను పొందిన బాప్తీస్మము మీరు పొందుదురు. కాని నా కుడివైపు లేక నా ఎడమవైపు కూర్చోమనటానికి అనుమతి ఇచ్చేది నేను కాదు. ఈ స్థానాలు ఎవరికోసం నియమించబడ్డాయో వాళ్లు మాత్రమే కూర్చోగలరు
అని అన్నాడు. ఇది విని మిగతా 10 మందికి యాకోబు మరియు యోహానులపై కోపం వచ్చింది. యేసు వాళ్లను దగ్గరకు పిలిచి,
యూదులు కానివాళ్లను పాలించవలసిన ప్రభువులు వాళ్లపై తమ అధికారం చూపుతూ ఉంటారు. ఇతర అధికారులు కూడా వాళ్లపై అధికారం చూపుతూ ఉంటారు. ఇది మీకు తెలుసు. మీ విషయంలో అలా కాదు. మీలో అందరికన్నా గొప్ప కావాలనుకున్నవాడు మిగతా వాళ్లందరికీ సేవ చేయాలి. మీలో ప్రాముఖ్యత పొందాలనుకున్నవాడు మీ అందరికీ బానిసగా ఉండాలి. ఎందుకంటే మనుష్య కుమారుడు కూడా సేవ చేయించుకోవటానికి రాలేదు, కాని సేవ చేయటానికి, అందరి పక్షాన తన ప్రాణాన్ని క్రయధనంగా ధారపోయటానికి వచ్చాడు
అని అన్నాడు. ఆ తరువాత వాళ్ళు ఎరికో చేరుకున్నారు. యేసు, ఆయన శిష్యులు, వాళ్లతో ఉన్న ప్రజల గుంపు ఆ పట్టణాన్ని వదిలి బయలుదేరారు. తీమయ్యి కుమారుడు బర్తిమయ్యి అనే ఒక గ్రుడ్డివాడు దారి ప్రక్కన కూర్చుని ఉండినాడు. అతడు భిక్షగాడు. ఆ గ్రుడ్డివాడు వస్తున్నది నజరేతు నివాసి యేసు అని తెలుసుకొని,
యేసు దావీదు కుమారుడా, నాపై దయచూపు
అని బిగ్గరగా అనటం మొదలుపెట్టాడు. చాలామంది అతన్ని తిట్టి ఊరుకోమన్నారు. కాని ఆ గ్రుడ్డివాడు,
దావీదు కుమారుడా, నామీద దయచూపు
అని ఇంకా బిగ్గరగా అరిచాడు. యేసు ఆగి,
అతన్ని పిలవండి
అని అన్నాడు. వాళ్ళా గ్రుడ్డివానితో,
ధైర్యంగా లేచి నిలుచో, ఆయన నిన్ను పిలుస్తున్నాడు
అని అన్నారు. ఆ గ్రుడ్డివాడు కప్పుకున్న వస్త్రాన్ని ప్రక్కకు త్రోసి గభాలున లేచి యేసు దగ్గరకు వెళ్ళాడు. యేసు,
ఏమి కావాలి
అని అడిగాడు. ఆ గ్రుడ్డివాడు,
రబ్బీ, నాకు చూపు కావాలి
అని అన్నాడు. యేసు,
నీ విశ్వాసం నీకు నయం చేసింది, ఇక వెళ్ళు
అని అన్నాడు. వెంటనే అతనికి చూపు వచ్చింది. అతడు యేసును అనుసరిస్తూ ఆయన వెంట వెళ్ళాడు.